7వ వచనంలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఎదోము జనులను చేసినది జ్ఞాపకము చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, దానిని నాశనము చేయుడి సమూల ధ్వంసము చేయుడి అను వారు చాటిది కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున తండ్రి నీ వాక్యము చెంత చేరిన ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నాయన మరి ఎంతమంది అయితే తండ్రి యొక్క ఉదయకాల ప్రార్థనలో ఉంటున్నారో ప్రభువా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారితో మీరు మాట్లాడండి. మా అందరి హృదయ ధ్యానములు ప్రభువా నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. నాయన వాక్యము నీది నా ప్రభువా, నీవే నీ కార్యాన్ని జరిగించుకుని తండ్రి అది నిష్ఫలముగా వెనక్కి తిరిగి రాదని ప్రభువా, నాయన నీ కార్యము నెరవేరుస్తుందని నీకు స్తుతి చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున బట్టి అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. 137వ కీర్తన 7వ వచనము. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనము. తర్వాత మనం అదే కీర్తనల గ్రంథంలో 60వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మోయాబు నేను కాళ్లు కడుక్కొని పళ్ళెము, ఎదోము మీద నా చెప్పు విసిరి వేయదును. అదే మాట మనము 108వ కీర్తన 9వ వచనంలో కూడా సేమ్ మరి రెండోసారి కూడా చెప్పబడింది, ఎదోము మీద నా చెప్పు విసిరి వేయదును. దేవుడు మరి దేవుని వాక్యం పరిశుద్ధమైనటువంటి గ్రంథము అని మనం చదువుతున్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు మరి ఇక్కడ ఎదోమీల విషయంకి వచ్చే వరకు ఏమంటున్నాడంటే, ఎదోము మీద నా చెప్పు విసిరి వేయదును. ఏం జరిగింది, ఎందుకు దేవుడు మరి ఎదోము గురించి ఇంత భయంకరమైనటువంటి విషయాన్ని మాట్లాడవలసి వచ్చింది, అసలు ఎవరు ఈ ఎదోము అనేటువంటి విషయాన్ని గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి 137వ కీర్తనలో ఏమంటున్నాడంటే, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకొనుము, దాన్ని నాశనము చేయుడి సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిది కదా. దేవుని గ్రంథంలో మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు ఉన్నాయి. దానిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యెరూషలేము పాడైన దినము. దీని మీదనే సమస్తము కూడా, ఈ రోజున మనం ఏమి చూసినా కూడా ఈ దినము మీద సమస్తము ఆధారపడి ఉంటూ ఉన్నాయి. ఈ రోజున మనం ఎక్కడ చూసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏది చేసినా కూడా తిరిగి యెరూషలేం మందిరం కట్టబడతా ఉంది, దానికి అన్ని సిద్ధమైపోయాయి, మరి ఎర్రని పేయలు దొరికాయి, అదవుతుంది ఇదవుతుంది ఎందుకు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఒక రోజున ఈ యెరూషలేము అనేటువంటిది ఇది పాడు చేయబడింది. ఎందుకు పాడు చేయబడింది, ఏంటి వీటన్నిటిని కూడా మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అసలు మరి దేవుడు ఎదోమీల గురించి ఏం మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో మరి ఈ యొక్క పాత నిబంధనలోని 39 పుస్తకాల్లో కూడా ఒకే ఒక అధ్యాయము 21 వచనాలు వ్రాయబడినటువంటి గ్రంథము ఈ యొక్క మరి ఓబద్యా గ్రంథము. ఈ ఎదోమీల గురించి మనం పూర్తిగా చదవాలి అనంటే ఓబద్యా గ్రంథంలో చదువుతాం మనం. ఓబద్యా అంతా కూడా ఎదోమీలకు రాసినటువంటిది. మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే కూడా మనకు అక్కడ ఏం రాయబడుతుందంటే, బబులోను మరి చెరకు కొనిపోబడి కాలం వరకు, తర్వాత బబులోను చెరకు కొనిపోబడిన కాలము మొదలుకొని అని మనం ఎట్లయితే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని వాడుతూ ఉంటామో, మరి ఒక సెంటర్ చరిత్రకు ఒక బేస్ ఏంటి, ఒక పాత నిబంధన చరిత్రకు మరి పునాది లేకపోతే మూలము ఏంటి అనంటే బబులోను చెర అనేటువంటిది. సో దేవుని గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క బబులోను చెర ఏంటి, చెరకు ముందు జరిగినటువంటివి ఏంటి, చెరలో జరిగింది ఏంటంటే, చెర తర్వాత జరిగినవి ఏంటి అనేటువంటి కొన్ని విషయాల్ని మనం తెలుసుకున్నప్పుడు దేవుని గ్రంథాన్ని మనం అర్థం చేసుకుని చదవడానికి మనము అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క ఓబద్యా గ్రంథాన్ని ఎవరు రాశారు అనంటే, ఓబద్యా అనేటువంటి వ్యక్తి రాశాడు. ఆయన యొక్క మరి తండ్రి గురించి గాని వివరాలు ఏమి వ్రాయబడలేదు, కానీ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే 13 మంది ఓబద్యాలు మనకు కనిపిస్తారు. అంటే ఇది ఇస్రాయేలు ప్రజల మధ్యలో ఈ ఓబద్యా అనేటువంటి పేరు ఒక కామన్ నేమ్. మనం చూస్తే ఈ రోజున మేరీ అనేటువంటి, ఎలిజబెత్, ఇలాంటివన్నీ కూడా ఒక ఎక్కువగా చాలా మంది పెట్టుకునేటువంటి పేర్లు. ఆ దినాల్లో కూడా ఈ ఓబద్యా అనేటువంటి పేరును చాలా ఎక్కువగా మరి పెట్టుకునేటువంటి వాళ్ళు. మనకు గుర్తొచ్చేటువంటి ఓబద్యా ఎవరంటే, మరి అహాబు యొక్క గృహ నిర్వాహకుడు మనకు గుర్తుండి ఉంటాడు. అయితే ఈ ఓబద్య మరి 12 మందిలో ఎవరు కాదు గాని మరి ప్రవచనాన్ని రచించింది ఓబద్య అని ఆయన గురించినటువంటి ఎక్కడా కూడా మనకి పుట్టు పూర్వతరాలను తెలియబడలేదు. ఈ పుస్తక కాలము గురించి ఆలోచన చేస్తే కొంతమంది ఏమో 9వ శతాబ్దంలో, ఎందుకంటే మరి ఆమోసు, హోషయ, మీకా ఈ పుస్తకాల మధ్యలో పెట్టబడింది కాబట్టి అవి మరి 8వ శతాబ్దపు కాలపు నాటికి చెందినవి కాబట్టి ఆ కాలంలో రాసి ఉండొచ్చు అని ఒక నమ్మే వాళ్ళు ఉన్నారు. కానీ రాసినటువంటి కాంటెంట్ ను బట్టి చూస్తే అది యెరూషలేము కరెక్ట్ గా పాడయ్యేటువంటి పాడవబోయే దినాలకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మరి యెరూషలేము ఆ యొక్క మందిరము మరి కూల్చబడక ముందు కాల్చబడక ముందు రాసినటువంటిది, అంటే దగ్గర దగ్గరగా ఇది 6వ శతాబ్దంలో రాసింది అని చాలా ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. ఈ ఓబద్యా గ్రంథం గురించి మనం ఆలోచన చేస్తే ఇది ఎదోమీయుల గురించినటువంటి ప్రవచనం. సో మనం చదువుకున్నటువంటి మూల పాఠము కూడా ఎదోము గురించినటువంటిది, ఎదోముని జ్ఞాపకం చేసుకో అని అక్కడ మరి యూదావారు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనము మరి మనం బబులోనులో ఉన్నాము, ఇక్కడ ఈ నదుల దగ్గర కూర్చొని మన దేశం గాని దేశంలో కూర్చొని వాళ్ళు మనల్ని పాట పాడమని వాళ్ళ పూర్వదినాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందరూ కూడా అక్కడ కూర్చొని ఏం జరిగింది ఏంటి, వాళ్ళ సితారాలను నిరవంజి చెట్లకు తగిలించేసి ఇక మనం చాలా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది ఎవరు అనంటే ఏదో మీలు చేసింది జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా ఒకవేళ నిరాశ నిస్పృహ సమయాల్లో వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా మన గురించి ఒకవేళ ప్రభువా వాళ్ళు నాకు చేసింది జ్ఞాపకం చేసుకొని నీ గురించి నా గురించి ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా ఎవరికైనా మనం బాధ కలిగించేటువంటి పరిస్థితుల్లో ఎదోమీయుల్లాగా మనం ఉన్నామేమో. అసలు ఎవరు ఎదోమీయులు అని మనం ఒకసారి చూస్తే ఎదోము అంటే మనందరికీ తెలుసు ఏషావు సంతానము. ఈ ఎదోమీయులకు ఏషావు మూల పురుషుడు. ఏషావు మరి యాకోబు ఇద్దరు కూడా ఇస్సాకు కుమారులు. ఈ వీళ్ళిద్దరు కూడా సహోదరులు. ఈ ఎదోము అనగా ఎర్రని వాడు, ఏషావుకే మరి ఒకటి పేరు. అతడు ఎర్ర ఎర్రనది కావాలి అని, తర్వాత మరి అతను రోమములు కలిగి బయటకు వచ్చినటువంటి వాడు ఎర్రని వాడు అని ఈ యొక్క ఏషావుకు పేరుంది. ఎదోము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు వద్దన్న వాళ్ళని పెళ్లి చేసుకుని కనానీయుల్ని తన తండ్రికి ఇష్టం లేని వారని తెలిసి కనానీయులు వివాహం చేసుకున్నాడు. అంతేకాదు తన ఆశీర్వాదాలు దొంగిలించాడు అనేటువంటి తన తమ్ముణ్ణి పట్ల ద్వేషాన్ని కలిగి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అతని సంతానమే యొక్క ఎదోమీయులు. అనగా ఎవరు? ఇశ్రాయేలీలు అంటేనేమో యాకోబు నుండి వచ్చినటువంటి 12 గోత్రముల సంతానమైతే ఎదోమీయులు ఎవరు అనంటే ఏషావు సంతానం. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు కూడా సొంత అన్నదమ్ముల యొక్క వంశాలు. ఏషావు వంశస్థులు లేక ఎదోము వంశస్థులు, యాకోబు వంశస్థులు, ఎదోము యాకోబు ఇద్దరు కూడా అన్నదమ్ములు. ఈ అన్నదమ్ముల పిల్లల వంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆదికాండ 36:8 చూస్తే ఏషావు షేయీరు మన్యములో నివసించెను. ఏషావు అనగా ఎదోము అని మనకు క్లియర్ గా అక్కడ రాసి ఉంటుంది. ఈ ఏషావు లేక ఎదోము ఎక్కడ నివసించాడు అంటే షేయీరు మన్యములో నివసించాడు అని దేవుని వాక్యం రాస్తుంటుంది. యెహోషువ గ్రంథం 24:4 చూస్తే ఇస్సాకునకు నేను యాకోబు ఏషావుని చితిని, షేయీరు మన్యములను స్వాధీనపరచుకున్నట్లు వాటిని ఏషావుకి చితిని. మరి ఎవరిచ్చారట ఈ షేయీరు మన్యాల్ని కూడా అంటే దేవుడే వారికి స్వాధీనపరచుకున్నట్లుగా 12 గోత్రాల వారికి కనాను ఏ రీతిగా అయితే స్వాధీనపరచుకునేటట్లుగా యాకోబు సంతతికి దేవుడు ఇచ్చాడో ఈ యొక్క షేయీరు మన్యాన్ని కూడా మరి ఏషావు సంతతికి ఇచ్చానని యెహోషువ గ్రంథం 24:4 దేవుడే వారికి ఈ యొక్క షేయీరు మన్యాన్ని ఇచ్చినట్లుగా వ్రాయబడి ఉంటుంది. అయితే మనందరికీ తెలిసినటువంటి విషయము మరి ఇశ్రాయేలీలు ఐగుప్తులో 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉండి మోషే నాయకత్వంలో వాళ్ళు విడుదల చేయబడి ఈ యొక్క కనానుకు వస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళు అనేకమైనటువంటి ప్రాంతాలు మరి మారా తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు దాటుకుంటూ వస్తూ ఉన్నటువంటి సమయంలో వీళ్ళు కనానుకు వెళ్లడానికి ఈ యొక్క షేయీరు మన్యాలను దాటి వెళ్లవలసి వచ్చింది. మనం ద్వితీయోపదేశ కాండం 2:4-5 చూస్తే షేయీరులో కాపురమున్న ఏషావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు. ఏషావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరలను దాటి వెళ్లబోచున్నారు, వారు మీకు భయపడుదురు. దేవుడు మాటలు ఏం చెప్తున్నాయి చూడండి. ఈ యొక్క ఏషావు సంతానాన్ని గురించి మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఇశ్రాయేలుతో ఎదోమీల గురించి, ఏషావు సంతతి గురించి చెప్తున్నాడు. వారితో కలహ పడవద్దు, ఎవరితో? ఎదోమీలతో కలహ పడవద్దు అని ఇశ్రాయేలుకు దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. ఏలయనగా ఏషావుకు స్వాస్థ్యముగా షేయిరు మన్యమునిచ్చి నేనిచ్చి ఉన్నాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏషావుకు స్వాస్థ్యముగా షేయిరు మన్యము నేనిచ్చి ఉన్నాను. ఇక్కడ మీరు మనం అర్థం చేసుకోవాలా, ఎదోము వంశస్థులకు స్వాస్థ్యాన్ని ఇచ్చింది ఎవరు అంటే దేవుడే షేయిరు మన్యాన్ని ఇచ్చింది. గనుక వారి భూమిలోనివి ఒక్క అడుగైనను మీకు ఇవ్వను. దేవుడు ఇశ్రాయేలకు ఏం చెప్తున్నాడంటే, నేను షేయిరు మన్యాన్ని వాళ్ళకు స్వాస్థ్యంగా ఇచ్చాను, కాబట్టి వాళ్ల దాంట్లో ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వను అని చెప్పి దేవుడు ఇశ్రాయేళ్లతో చెప్తున్నాడు. తర్వాత అదే ద్వితీయోపదేశకాండం 23:7 చూస్తే, ఎదోమీలుని సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. దేవుడు ఎదోమీల విషయంలో ఇశ్రాయేళ్లకు ఇస్తూ ఉన్నటువంటి హెచ్చరికలు ఏంటి అనంటే, వాళ్ళు మీ సహోదరులు, మీరు వాళ్లతో కలహపడద్దు, వాళ్లకి నేనే ఇచ్చాను స్వాస్థ్యాన్ని, కాబట్టి ఒక్క అడుగు కూడా దానిలోది మీకు ఇవ్వను. వాళ్ళు మీ సహోదరులు గనక మీరు వారిని ద్వేషింపవద్దు. మాటలు గుర్తుపెట్టుకోండి, దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు అనేటువంటిది. సో అటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళకి చేసిందేంటి? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు ఏం చేశారు అనంటే, మనం ఒకసారి చూద్దాము. సంఖ్యాకాండం 20:14-21 చూస్తే, మోషే కాదేశు నుండి ఎదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, వీళ్ళు వెళ్తూ ఉన్నారు కాదేశు నుండి బయలుదేరి ఎదోము రాజు వద్దకు. అప్పటికే ఇశ్రాయేళ్ళకైతే రాజు లేడు మనకు తెలుసు, కానీ ఎదోమీలకి ఎప్పటి నుంచో కూడా రాజు ఉన్నాడు. కాబట్టి దూతలను పంపి సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలుసున్నది. ఇశ్రాయేలు ఎదోము రాజుతో చెప్తున్నారు, మాకెంత కష్టం వచ్చిందో మీకు తెలుసు, మేము ఐగుప్తులో బానిసలుగా ఉన్నాము, వాళ్ళు మమ్మల్ని ఎంతో కష్టపెట్టారు, భయంకరమైన పరిస్థితులు, మా యొక్క మరి పిల్లలను నైలు నదిలో పడవేశారు, మాకు చాలా ఇబ్బంది పెట్టారు అనేటువంటి పరిస్థితుల గురించి రాజుతో చెప్తూ, మా పితరులు ఐగుప్తునకు వెళ్లి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి, ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి, మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరడు విని దూతను పంపి ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము, మమ్మను నీ దేశమును దాటిపోనిము, పొలములలో పడి అయినను ద్రాక్ష తోటల్లో పడి అయినను వెళ్లము, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గమును నడిచిపోయేదము, నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపుకైనా ఎడమవైపుకున్నా తిరగకుండా పోయేదమని చెప్పించను. ఈ రకంగా మరి ఎదోము రాజుతో ఏం చెప్పారంటే, మేము మీ పొలిమేరలో ఉన్నాము, మేం రాజమార్గంలో వెడతాము, మేము ఎక్కడ మీ బావుల నీళ్లు తాగము, మేం ద్రాక్ష తోటల్లో పడి వెళ్లము అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు ఎదోమీలు ఏమంటున్నారంటే, ఎదోమీలు నీవు నా దేశంలో పడి వెళ్లకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చదును సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలీలు మేము రాజమార్గంలోనే వెళ్లేదము, నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువను ఇచ్చుకో, మరేమీ లేదు కాలినడకనే దాటిపోవుదును అంతే అని అతనితో చెప్పినప్పుడు, అతడు నీవు రానే కూడదనేను, అంతట ఎదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చను. ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరల నుండి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇశ్రాయేలీలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. సో వీళ్ళు అడిగినప్పుడు ఆయన ఒప్పుకోలేదు, సరికదా బహుజనముతో మహాబలముతో బయలుదేరి వీళ్ళతో యుద్ధం చేయడానికి వీళ్ళకి ఎదురుగా వచ్చాడంట. అప్పుడు మరి వీళ్ళు సెలవీయలేదు గనక ఇశ్రాయేలీలు అతని యుద్ధ నుండి తొలగిపోయి. దేవుడేమో వీళ్ళకేం చెప్పాడు ఇశ్రాయేళ్ల కంటే, ఎదోమీలు మీ సహోదరులు, వాళ్లతో కలహపడద్దు, వాళ్ళని మీరు ద్వేషించొద్దు అని చెప్పి దేవుడు వీళ్ళకి సెలవిస్తే, ఇశ్రాయేలీలు మరి వాళ్ళని బ్రతిమలాడినప్పుడు వాళ్ళు అసలు మీరు మా మార్గంలో వెళ్లడానికే వీల్లేదు అని వాళ్ల మీదకి యుద్ధానికి వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు వీళ్ళు పక్కకి తొలగిపోయారంట. రెండో దిన వృత్తాంతంలో చూస్తే 20:10 నుంచి మనం గమనిస్తే అక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తూ యెహోషాపాతు మీదకి మోయాబీలు, అమ్మోనీయులు, ఈ ఎదోమీయులు, శేయిరు మన్నెపు వాసులు అని వీళ్ళు యెహోషాపాతు మీదకి, యూదావారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మరి యెహోషాపాతు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు దేవునితో ప్రార్థన చేస్తూ అంటున్నాడు యెహోషాపాతు రాజు, నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ షేయిరు మన్యవాసులతోనూ యుద్దము చెయ్యనీయలేదు, గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మనం పైన చూస్తే ఇశ్రాయేలీలు సంఖ్యాకాండంలో చూసినప్పుడు 21వ వచనంలో ఇశ్రాయేలీలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి అని ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు యెహోషాపాతు దగ్గరగా చాలా వందల సంవత్సరాల తర్వాత యెహోషాపాతు ప్రార్థన చేస్తే ఏమంటాడంటే, నువ్వు ఆ రోజున వాళ్లతో యుద్దము చేయనీయలేదు గనుక వారి యొద్ద నుండి తొలగిపోయిరి, మరి వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకున్న వల్లని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చిరి, మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము, మా దేవాని వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. ఎదోమీయులు వీళ్ళని ఎల్లనీయకపోగా వీళ్ళు పక్క నుండి తొలగిపోయారు. ఇప్పుడు యెహోషాపాతు ఎదోమీయుల గురించి దేవుని దగ్గర ఏమని మొరపెడుతున్నాడంటే, ప్రభువా, నువ్వు ఆ రోజున మరి ఇశ్రాయేలీలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకేం చెప్పావు, నువ్వు వాళ్ళ సహోదరులు వాళ్లతో కలహపడొద్దన్నావు, వాళ్లతో యుద్ధం చేయనీయలేదు నువ్వు, అప్పుడు ఇశ్రాయేలీలేమో తొలగిపోయారు, కానీ ఈ రోజున చూసావా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రోజున మేము వాళ్ళ దగ్గర నుంచి తొలగిపోయినందుకు నీ మాట విని ఈ రోజున మాకు నువ్వు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి స్థానంలో మమ్మల్ని ఉండనీయకుండా మమ్మల్ని తోలివేయడానికి వచ్చారు, నువ్వేమో వాళ్ళలో ఒక్క అడుగు కూడా వాళ్ళ స్వాస్థ్యాన్ని ఇవ్వనన్నావు, వాళ్ళనేమో ఏమనొద్దన్నావు, మరి ఈ రోజు వాళ్ళేం చేస్తున్నారో చూడు, మమ్మల్ని మేమున్నటువంటి స్వాస్థ్యంలో ఉండనీయకుండా మమ్మల్ని తోలివేయడానికి వేరే ప్రజలతో కలిసి యుద్ధానికి వచ్చారు, మరి నువ్వు తీర్పు తీర్చవా అని యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన, అక్కడ మరి బబులోనులో కూర్చొని 137వ కీర్తనలో యూదా ప్రజలు మిగిలిన చెరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో యూదా ప్రజలు దేవునికి జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నారు, యెహోవా ఎదోము ప్రజలు చేసింది జ్ఞాపకం చేసుకో. ఏం చేశారట వీళ్ళు, వీళ్ల మీద యుద్ధానికి రావడమే కాదు, వీళ్ల స్వాస్థ్యంలో ఉండనీయకుండా చేయడమే కాదు, ఆ రోజున వాళ్ళని వాళ్ళ ప్రాంతంలో నుంచి వెళ్ళనీయకపోవడమే కాదు, ఇంకా ఏం చేశారంట అంటే, ఒకసారి చూస్తే అసలు వీళ్ళకున్నటువంటి క్యారెక్టర్ ఏంటి, మనం ఈ పాత నిబంధన గ్రంథం చూస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఏమంటే, వీటిని దృష్టాంతాలుగా ఉంచి వాళ్ల నుంచి మనము నీతిని నేర్చుకొని తిరిగి మన జీవితాల్లో అటువంటివి రానివ్వకుండా ఉండాలి, మనకి బోధ కలగడానికి, మనకు బుద్ధి కలగడానికి. మనం చూస్తే ఏంటి యొక్క ఎదోమీయుల్లో ఉన్నటువంటిది, మరి ఎందుకు దేవుడు వాళ్ళని అంతగా నాశనం చేసినటువంటి, చెప్పు విసిరివేయుదును అనేటువంటి స్థితిలో ఎందుకు, మరి వాళ్ళు సహోదరులు, వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇచ్చింది దేవుడే, అటువంటి దేవుడే ఈ రోజున చెప్పు విసిరివేయుదును అని ఎందుకు అంటున్నాడు అని మనం చూస్తే, మొట్టమొదటిగా అదే ఓబద్యా గ్రంథంలో 3వ వచనంలో చూస్తే, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయ్యుండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయ గర్వము చేత మోసపోతివి. ఎదోమీయులలో ఉన్నటువంటిది ఏంటి మొట్టమొదటి లక్షణం అంటే, వాళ్లలో గర్వముంది. ఎందుకు గర్వము అనంటే, వాళ్లకున్నటువంటిది దేవుడు వాళ్ళకిచ్చింది ఏంటంటే శేయిరు మన్యము, అంటే ఇది చాలా హైయెస్ట్ ప్లేసెస్ మీద ఉంటుంది, భౌగోళికంగా చాలా సెక్యూర్డ్ పొజిషన్ లో, ఎవరు కూడా వీళ్ళ మీద తొందరగా యుద్ధానికి వచ్చి గెలిచేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి. అంతేకాదు ఆ శేయిరు మన్యము ఏదోము అంటే ఎర్రని వాళ్ళు, అలాగే వాళ్ళకిచ్చినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా చాలా రాగి గనులతో నిండి మరి ఎర్ర ఎర్రగా ఉంటుంది ఆ భూమిని, కాబట్టి వాటిని కూడా శేయిరు మన్యము అని చెప్పేసి శేయిరు కొండలు అనేటువంటి ప్రాంతంలో హైయెస్ట్ ప్లేసెస్ లో వీళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళకేంటి గర్వం అంటే, మేము ఒక సెక్యూర్డ్ పొజిషన్ లో ఉన్నాం. ఈ రోజున నేను అనుకుంటున్నాను ఈ SFJ లో చాలా మంది ఉద్యోగస్తులుగా ఉంటూ ఉన్నారు. ఉద్యోగస్తులకు ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే, నేను చాలా సెక్యూర్డ్, నాకు ఎలాంటి పరిస్థితి ఉన్నా ఏది అయినా నా కుటుంబము గాని నేను గాని ఒక మంచి సెక్యూర్డ్ ఉద్యోగాన్ని మేము కలిగి ఉన్నాం, రెగ్యులర్ జాబ్స్ ను మేము కలిగి ఉన్నాం. ఒకవేళ అలాగా దానిని బట్టి ఈ రోజున ఎదోమీయులు గర్వించినట్టు మనలో తెలియకుండా ఎక్కడైనా గర్వం ఉంటూ ఉందేమో. ఒకసారి మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. సో ఎదోమీయులకి ఎందుకు గర్వము అనంటే వాళ్లకున్నటువంటి ఆ యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి మాకెలాంటి ఇబ్బంది రాదు, ఎవరు మా మీద యుద్ధానికి వచ్చినా మేము హయ్యెస్ట్ ప్లేసెస్ లో ఉన్నాం కాబట్టి, కొండల్లో ఉన్నాం కాబట్టి తప్పించుకోవడం అనేది చాలా సులువైనటువంటి పరిస్థితి అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకంతో వాళ్ళకి వాళ్ల పట్ల మరి గర్వం అనేది ఉండేది. ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నాను నేను అని. తర్వాత 8వ వచనంలో చూస్తే అదే ఓబద్య గ్రంథంలో, ఆ దినమందు ఏషావు పర్వతములో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఎదోమీలలో చాలా మంది జ్ఞానవంతులున్నారు. జ్ఞానము మా దగ్గర ఆ లెక్కలో చూస్తే మనం యిర్మీయా గ్రంథము 49వ అధ్యాయం 7వ వచనంలో కూడా తేమానులో జ్ఞానమికనేమియూ లేదా అని అంటాడు. అంటే ఏది ఒక ప్లాన్ చేయాలన్నా ఒక యుద్ధం ప్రణాళిక చేయాలన్నా ఇవన్నీ కూడా ఎదోము దగ్గర చాలా జ్ఞానం ఉండేదట. సో వాళ్లకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్లకు గర్వం. ఒక విధంగా మనం ఆలోచన చేస్తే తెలంగాణ అనగానే మనం హైదరాబాద్, వరంగల్ సిటీస్, ఖమ్మం ఇవన్నీ ఏ రకంగా వస్తాయో, ఈ తేమాను, బొస్రా ఈ పదాలన్నీ, ఎసన్యబెరు ఇలాంటి పదాలు ఏవి వాడినా కూడా అవన్నీ కూడా ఎదోమీలకే వర్తించేటువంటి వాళ్ల పట్టణాలు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో వీళ్ళకున్నటువంటిది ఏంటి అనంటే వీళ్లకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వీళ్ళకి గర్వం. మొదటిది వీళ్ళకున్న భౌగోళిక పరిస్థితులను బట్టి గర్వం, వీళ్లకున్న జ్ఞానాన్ని బట్టి గర్వం. ఇంకొకటి చూస్తే అక్కడే అంటాడు ఏమనంటాడంటే ఓబద్య 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, తేమాను నీ బలార్జులు విస్మయమొందుదురు, అందువల్ల ఏషావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. మూడోది వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చాలా బలార్జులు, మా దగ్గర చాలా స్ట్రాంగ్ ఫోర్స్ ఉంది కాబట్టి వీళ్ళకి చాలా గర్వం. ఈరోజు ఎదోమీయుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మనలో గర్వముందా? అహంకారమునకు ముందు మరి గర్వానికి ముందు, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. గర్విష్ఠులకు నేను విరోధిని అంటున్నాడు దేవుడు. ఒకవేళ నాలో గర్వం లేదు అని మనం అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు తెలియకుండానే మనకున్నటువంటి సమస్తాన్ని, మనకున్న జ్ఞానం కావచ్చు, మనకున్నటువంటి ఆ స్థితిని బట్టి కావచ్చు, మరి ఒకవేళ మనలో ఎక్కడైనా గర్వం ఉందేమో ప్రభు సన్నిధిని అడుగుదాం. గర్విష్ఠులు యెహోవాకు హేయులు, ఏదో మీద నేను చెప్పు విసిరివేయదని అంటున్నాడు. ఈరోజు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా ఉండాలి అనంటే మనలో ఎక్కడైనా గర్వం ఉందా? ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దీన మనస్సు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. మాలో ఎవరిచ్చారు ఈ మన్యాన్ని ఇంత గర్వించడానికి? అసలు కారణం ఎవరు? ఇచ్చింది దేవుడు కదా, కానీ ఆ దేవుని బట్టి అతిశయపడకుండా వీళ్ళు వ్యక్తిగతంగా మేము మరి పైన ఉన్నటువంటి వాళ్ళ మమ్మల్ని ఎవరు పడదోస్తారు అని గర్వించేటువంటి పరిస్థితి. ఈ రోజున ఒకవేళ మనలో అటువంటి గర్వం, ఎదోమీలకు కలిగినటువంటి గర్వం మనలో ఉందా? రెండోదిగా చూస్తే 10వ వచనంలో ఓబద్య గ్రంథంలో, నీ సహోదరైన యాకోబు సంతతి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానం నొందుదువు, ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. వీళ్ళకున్నది ఇంకోటి ఏంటంటే బలత్కారము చేశారు. బలవంతంగా వాళ్ళ విషయంలో మరి వాళ్ళు ఎన్నో కార్యాలు చేసినటువంటి వ్యక్తులుగా ఈ యొక్క ఎదోమీలు ఉంటున్నారు. మన ఓబద్య గ్రంథం అదే ఓబద్యలో 7వ వచనంలో చూస్తే, నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు, నీతో సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలత్కారము చేయుదురు, వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు, ఏదో మనకు వివేచన లేకపోయిన. ఎందుకు అనంటే మరి ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడంటే, మన ద్వితీయ దినవృత్తాంతంలో చూస్తే ఎదోమీయులతోటి, ఎదోమీయులు షేయీర్ మిగతా వాళ్లతోటి, అమ్మోనీయులతో వీళ్ళతో కలిసి మరి యూదా వారి మీదకి యుద్ధానికి వచ్చారు. ఎవరైతే నువ్వు ఎవరితో అయితే కలిసి నువ్వు ఇతరులతో యుద్ధం చేశావో వాళ్ళ నీతో సమాధానంగా ఉన్నాళ్ళు, వాళ్ళు నిన్ను మోసం చేస్తారు, వాళ్ళు నీ అన్నం తిని నీ కొరకే వాళ్ళు ఉరి ఒడ్డుతారు, నీకు అది తెలుసుకునేటువంటి వివేచన లేకపోయింది అని ఎదోమీయుల గురించి దేవుడు అంటూ ఉన్నాడు. మరి ఏసావు దగ్గర నుండి మనం చూస్తే హేరోదు రాజు వరకు, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు హేరోదు కూడా ఎదోమీయుడే. ఇశ్రాయేలీలను, వారి రాజులను, ప్రవక్తలను, మరి అపోస్తులను ఎంతో హింసించారు. అందుకే నేను దేవుడు వారిని ఏమంటున్నాడంటే నేను వారిని నిర్మూలన చేస్తాను. తర్వాత మరి యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది, ఐగుప్తీయులను, ఎదోమీయులను యూదా వారి మీద బలత్కారము చేసి తమ తమ దేశములో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తు దేశము పాడగను, ఎదోము దేశము నిర్జనమై ఎడారిగా ఉండును. సో మొట్టమొదటిగా వీళ్లలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే గర్వము, రెండవది మరి ఇతరులని బలత్కారముగా ఆక్రమించేటువంటి మరి ఈ యొక్క లక్షణము ఎదోమీలో ఉంది. మూడవదిగా చూస్తే 11వ వచనంలో నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన. ఇంకోటి వీళ్ళు ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నారు అంటే పగని కలిగి ఉన్నారు. తర్వాత అదే మనం ఎహెచ్కేల్ 25:12-13లో కూడా చూస్తే మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఎదోమీలు యూదావారి మీద పగ తీర్చుకొనుచున్నారు. ఎందుకంటే వీళ్ళ మీద పగ యూదావారి మీద ఏం చేశారని, వాళ్ళ దేవుడు వీళ్ళకి నువ్వు వాళ్ళ సహోదరులు కాబట్టి వాళ్లతో యుద్ధం చేయొద్దు, వాళ్ళను ద్వేషించొద్దు అంటే వాళ్ల దగ్గర నుంచి వీళ్ళు పక్కకు తొలగిపోయినందుక వీళ్ళకి పగ. ఏం చేశారని వీళ్ళ మీద పగ పెట్టుకున్నారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటే, వాళ్ళని చేస్తూ ఉంటే వీళ్ళు చూసి వాళ్ల విషయంలో వీళ్ళు పగ పెట్టుకున్నారు. వీళ్ళ విషయంలో ఎదోమీల విషయంలో మరి ఇశ్రాయేలీలు చేసింది ఏమీ లేదు, కానీ అయినప్పటికీ కూడా ఎదోమీలు ఇశ్రాయేల్ పట్ల పగను కలిగి ఉన్నారని దేవుని వాక్యం. ఎదోము మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణం మొదలుకొని దాన్ని పాడు చేయుదును, దదాన వరకు జనులందరినూ ఖడ్గము చేత కూలుదురు. దేవుడు వారికి ఇస్తూ ఉన్నటువంటి శిక్ష ఏంటి అనంటే, మీలో గర్వం ఉంది, బలత్కారం ఉంది, పగ ఉంది, కాబట్టి నేను మిమ్మల్ని సంపూర్ణంగా మరి మనుషులేమి దానిలో ఉండకుండా నేను నాశనం చేస్తాను ఈ యొక్క ఎదోముని అని దేవుడు అంటూ ఉన్నాడు. మరి ఎందుకు దేవుడు ఇంత, మనం చూస్తున్నప్పుడు ఆమోసు గ్రంథం 1:11 ఇంకా ఎదోమీలు చేసింది ఏంటి అని అంటే, మొట్టమొదటి వాళ్లలో గర్వము, ఇతరులని బలత్కారంగా ఆక్రమించుకోవడము యుద్ధము చేసి, మూడోదిగా చూస్తే వీళ్ళు పగ కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు ఎదోమీయులు. కారణం ఏమీ లేదు ఎందుకు ఈ యూదా వారి మీద పగ కలిగి ఉన్నారనడానికి. నాలుగోది చూస్తే ఆమోసు గ్రంథం 1:11 యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానికి శిక్షింతును, ఏలయనగా వాడు కనికరము చాలించుకుని ఖడ్గము పట్టుకుని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చను. ఇంకోటి ఏం చేశాడంట అంటే కనికరము చాలించుకుని. దేవుడు అంటున్నాడు కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము చూపని వాడికి కనికరం లేని తీర్పు పొందుదురు. ఈ యదోమీలు ఏం చేశారంటే కనికరం అనేది లేకుండా పోయింది వీళ్ళకి. ఈ యొక్క యూదా వాళ్ళని ఏం చేశారంటే మరి ఖడ్గముతో ఎడతెగని కోపముతో సహోదరుని చీల్చుతూ వచ్చారు. మాటి మాటికి వారి మీద ఇస్రాయేల్ మీద యుద్ధము చేస్తూ వాళ్ళని చంపుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొట్టమొదటిగా ఎదోమీలో ఉన్న లక్షణం గర్వము, బలత్కారము, పగ, కనికరము లేని జీవితం. ఈ రోజున మనం కూడా ఎవరి విషయంలోనైనా కనికరము లేకుండా నిష్కారణంగా వాళ్ళ మీద కోపతాపాలు మనం పెట్టుకుని ఉంటున్నామా? కనికరం లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? ఒకవేళ ఎదుటి వాళ్ళని కనికరించకపోతే దేవుడు మనల్ని కనికరించడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఐదవదిగా చూస్తే అదే ఓబద్యా గ్రంథంలో 12వ వచనంలో నీ సహోదరుని శ్రమానుభవం దినము చూసి నీవు ఆనందమొందదగదు, వారి నాశన దినమున వారిని స్థితిని చూచి నీవు సంతోషింపదగదు. అంటే వీళ్ళు ఏం చేశారు అనంటే, ఎప్పుడైతే నెబుకద్నెజర్ రాజు, బబులోను రాజు ఈ యొక్క యూదా వారి మీదకి వచ్చి వారిని పట్టుకొని దేవుడు వీళ్ళని మరి శిక్షకు అప్పగించినప్పుడు, దేవుడు యూదా వారు చేసిన విగ్రహారాధనని బట్టి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళని బబులోను చెరకు అప్పగిస్తూ ఉన్నటువంటి సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంట అంటే వాళ్ల నాశన దినాన్ని చూసి, వాళ్ల స్థితిని చూసి వీళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. అప్పటిదాకా వీళ్ళ మీద యుద్ధం చేశారు, వాళ్ళని బలత్కారం చేశారు, వాళ్ల మీద ఖడ్గము మరి కనికరము చాలించుకొని వాళ్ళని చంపారు, వాళ్ల ప్రాంతాన్ని ఆక్రమించడానికి యుద్ధాలకు వచ్చారు. ఇప్పుడు దేవుడు వీళ్ళని శిక్షిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట అంటే చూచి సంతోషిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, ఎవరైనా మన పట్ల వ్యతిరేకంగా గాని మన విషయంలో ఒకవేళ తప్పుగా గాని ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగినా, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా, ఈ రోజున మనము సంతోషిస్తూ ఉన్నామా? మంచి పని అయింది, వాళ్ళకి జరగాల్సింది జరిగింది అని ఒకవేళ మనం ఎప్పుడైనా మన మనస్సులో లేక తీర్పు తీరుస్తూ వాళ్ళు నా విషయంలో ఈ రకంగా చేశారు కాబట్టే దేవుడు వాళ్ళకి చూపించాడు అని మనం ఏమన్నా ఒకవేళ మన మనసులో తెలియకుండానే పైకి బాధను వ్యక్తం చేస్తూనే లోపల సంతోషపడే పరిస్థితిలో ఉంటే నీవు కూడా ఆ ఎదోము సంతతికి చెందినవాడవే అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎదుటి వాళ్ళు కష్టపడుతూ ఉన్నప్పుడు, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు శ్రమ పడుతూ ఉన్నప్పుడు సంతోషించేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నావా? రెండో దినవృత్తాంతం 28:16 చూస్తే, ఆ కాలమందు ఎదోమీలు మరలా వచ్చి యూదాదేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకుని పోగా. అంటే వీళ్ళు ఏం చేశారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడేమో సహోదరులు వాళ్లతో కలహపడద్దు, వాళ్ళని ద్వేషించొద్దు అంటే, కానీ ఎదోమీలు మాటి మాటికి ఈ యొక్క యూదావారి మీదకి యుద్ధానికి వచ్చి వాళ్ళని దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకుని పోగా. మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆయన బిడ్డల్ని ఇబ్బంది పెడుతూ, ఆయన బిడ్డల పట్ల గర్వంగా ప్రవర్తిస్తూ, ఆయన బిడ్డ పట్ల పగని పెంచుకొని వాళ్ల దేశాన్ని వీళ్ళు వాళ్లేమో వీళ్ళు తొలగిపోయి పక్కకు వచ్చారు. ఇస్రాయేళ్లకు ఉన్న క్యారెక్టర్ చూడండి. వాళ్ళు దాటి కణాను వెళ్తూ ఉన్న సమయంలో మమ్మల్ని పోనీయమని అని బతిమిలాడుకుంటే, పోనీ అనే పక్షంలో అప్పటికే వీళ్ళు అక్కడ అమాలేకిల మీద యుద్ధం చేసి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు, మోషే లాంటి వ్యక్తులు వీళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు, యెహోషువా లాంటి వాళ్ళు వీళ్ళతో ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా వీళ్ళకున్నటువంటి ఆ యొక్క శక్తిని గాని, వీళ్ళకున్నటువంటి దేవుడిచ్చినటువంటి బలాన్ని గాని, దేవుని సహాయంని గాని ఏది కూడా ఇది చేయకుండా దేవుడు వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం వీళ్ళు పక్కకి తొలగిపోతే ఇస్రాయేలీలు ఏదో మేలేమో వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడుతూ వాళ్లతో యుద్ధాలు చేస్తూ ఈ రకంగా మరి ఉంటున్నటువంటి పరిస్థితి. సామెత గ్రంథం 24:17-18 దేవుడు మనందరికీ ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సు నొల్లసింపకము, యెహోవా అది చూచి మరి నీ విషయంలో కూడా అలాగ చేస్తాడేమో. ఎదోమీల విషయంలో యూదా వారి పట్ల వాళ్ళు సంతోషిస్తున్నప్పుడు ఎదోమీల్ని సర్వంగా చెప్పు విసిరివేస్తాను. ఈ రోజున వాళ్ళు ఎదోము అనేటువంటి జనులు లేకుండా సమూలంగా నిర్మూలన చేశాడు. కారణం ఏంటి అంటే, వాళ్ళు ఇస్రాయేల్ పట్ల చేసినటువంటి ఈ యొక్క పనిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, పగ తీర్చట నా పని. దేవుడు వారి విషయంలో ఏది చేసినా కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన శత్రువు కావచ్చు, మన పట్ల కనికరాన్ని చాలించుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, మనల్ని బలత్కారం చేస్తున్న వాళ్ళు కావచ్చు, మన పట్ల గర్వంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మన పట్ల పగ అసూయ కలిగిన వారు కావచ్చు, ఒకవేళ వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనము సంతోషింపకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు అనేటువంటి విషయాన్ని తర్వాత మనం చూస్తే, మరి యెహెజ్కేలు గ్రంథం 36:5 అంటున్నాడు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరచుకొనిన ఎదోమీయులందరిని బట్టి శేషించిన అన్యజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను. సో వీళ్ళు ఏం చేశారంట, మరి ఆ యొక్క ఇస్రాయేలు ప్రజల్ని, యూదా ప్రజల్ని హీనముగా చూసి వాళ్ళేదో వీళ్ళకి దోపుడు సొమ్ము అన్నట్టుగా అనుకున్నారంట. నిజమే కదా, ఈ రోజున భారతదేశంలో ఈ రోజున క్రైస్తవులైన బిడ్డల్ని క్రైస్తవులు అని చెప్పితే ఎంత హీనంగా చూసే పరిస్థితి కదా. ఆ రోజున యూదా వారిని, ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మొదటి నుంచి దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క పరిస్థితి అదేనండి, హీనంగా చూపడుతున్న పరిస్థితి. దీనంతటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆమోసు గ్రంథంలో 1:9 ఏమంటున్నాడంటే, నేను చివరి లైన్లో చదువుతున్నాను, సహోదర నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. వీళ్ళు సహోదరులు అనేటువంటి విషయాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకోలేదు. తర్వాత మనం చూస్తే, మరి ఎదోమీయులు ఎప్పుడు కూడా మనం అన్నాం కదా, ఆ రోజు నుంచి హేరోదు ఎదోమీయుడు అంతేకాదు, మరి నోబు పట్టణంలో మనం దావీదు కాలంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క సౌలు 85 సేవకులను, నోబు పట్టణంలో ఉన్నటువంటి యాజకులని చంపించింది కూడా మరి ఎదోమీయుడు అనేటువంటి దోయేగు. అంటే వీళ్ళ యాటిట్యూడ్స్ అంతా ఎదోమీయులది ఎప్పుడు కూడా ఎలాగ ఉంటుందంటే, ఈ రోజున మనం ఏ గర్వమైతే చదువుతున్నామో, ఏ పగ, ఏ బలత్కారమో, మనం దేవుని గ్రంథంలో ఏ ఎదోమీయుని చూసినా కూడా అదే లక్షణాన్ని ఆ వంశం వాళ్ళు కలిగి ఉంటూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సేవకులు చంపనన్నప్పటికీ కూడా మరి యొక్క ఎదోమీయుడైనటువంటి దోయేగు ఆ యొక్క యాజకులని చంపుతాడు. దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మలాకీ గ్రంథం 1:4 మనము నాశనమైతమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందాము రండని ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, వారు కట్టుకొనను నేను వాటిని క్రిందకు పడద్రోయుదును అంటున్నాడు దేవుడు. యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. వాళ్ళు ఎదోమీలు ఒకవేళ మళ్ళా మేము కట్టుకుంటాము అని వాళ్ళు అనుకున్నా కూడా నేను వాటిని మళ్ళా తోసివేస్తానని దేవుడు వాళ్ళకి మరి వాళ్ళకిచ్చినటువంటి హెచ్చరిక. ఎందుకు అనంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం, గర్వము మరి పగ బలత్కారము కనికరము చాలించుకున్నారు. వీళ్ళ యొక్క శ్రమ దినమున వాళ్ళు సంతోషపడినటువంటి పరిస్థితి, వీటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు మరి ఏం చూశారు వీళ్ళు, దేవుడు వీళ్ళ పట్ల ఎటువంటి ఇదిని ఇచ్చాడని మనం చూస్తే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎదోమీలపై దేవుడు ఎటువంటి తీర్పునంటే ఒకటో వచనం ఒకటి ఒకటిలో మనం చూస్తే ఎదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. యుద్ధానికి లేపుతూ ఉన్నాడు, దూతను పంపాడంట దేవుడు. మరి రెండవ వచనంలో నేను అన్య జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నువ్వు బహుగాత్రునీకరింపబడదు. ఏ గర్వమైతే వీళ్ళలో ఉందో ఈ రోజున అన్య జనుల్లో నిన్ను చాలా అల్పునిగా చేస్తాను. ఈ రోజున ఎదోమీలు అనేటువంటి వాళ్ళు కనబడని పరిస్థితుల్లో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క హెచ్చరిక ఏంటంటే రాబోయే దినాల్లో నేను మిమ్మల్ని అల్పునిగా చేశాను. ఐదో వచనంలో చూస్తే మరి చోరులే గాని రాత్రి కన్నం వేయగానే గాని నీ మీదికి వచ్చిన తమకు కావలసినంత మటుకు దోచుకుందరు. నువ్వు దోచుకున్నావు కదా యూదావాన్ని, నీకు ఇప్పుడు తీర్పు ఏంటి అంటే నిన్ను కూడా దోచుకుంటారు. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెయ్యున్నావు. ఆరో వచనంలో చూస్తే ఏషావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. దేవుడు మరి యూదా వారి పట్ల చేసినటువంటి దీన్ని బట్టి ఎటువంటి తీర్పునిస్తున్నాడంటే నీవు ప్రజల్లో అల్పునిగా అవుతావు, నీవు దోచుకోబడతావు, నీ దాచిపెట్టిన ధనమంతయు సోదా చూడబడుతుంది. ఏడో వచనం చూస్తే నీతో సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలత్కారం చేస్తారు, వాళ్లే నీకు నువ్వు ఎవరికైతే సహాయం చేశావో వాళ్లే నీకు ఉరి ఒడ్డుతారు. అంతేకాదు పదో వచనంలో చూస్తే నీవు నీ యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానమవుదువు, ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమవుదువు. సో ఏదో మీలకు దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఆ తీర్పును జ్ఞాపకం చేసుకుంటే ఆమోసులో కూడా అంట దగ్గర దగ్గరగా ప్రవక్తలందరూ కూడా చాలా వరకు ఈ యొక్క ఏదో మీల గురించి రాశారు. అంటే వాళ్ళు ఎంత భయంకరంగా మరి యూదా వారి పట్ల ప్రవర్తించారు. ఆమోసు 1:12 అంటారు, తేమాను మీద అగ్ని వేసేదును, అది బొస్రా యొక్క నగర్లను దహించి వేయను. నేను అగ్ని వేసేస్తాను, వాటిని కాల్చివేయబడుతుంది అని దేవుడు మరి అధ్యాయంలో మనం చూస్తే మొట్టమొదటిగా వీళ్ళు చేసింది ఏంటి యూదా వారి విషయంలో, రెండోదిగా దేవుడు వాళ్ళకి ఎటువంటి తీర్పునిచ్చాడు, అంతేకాదు అంత్యకాలంలో వాళ్ళకి జరగబోయేటువంటి విషయాల్ని కూడా మనం 15 చూస్తే 20 వరకు వాళ్ళకి అంత్యకాలంలో జరగబోయేటువంటిది ఏంటంటే యెహోవా దినమున అన్యజనుల అందరి మీదకి వచ్చింది 15, అప్పుడు నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడను, నీవు చేసినదే నేను ఎత్తి మీదకి వచ్చును. కాబట్టి ఇక చివరి గడియల్లో అంత్యకాలంలో జరిగేది ఏంటంటే నువ్వు ఏదైతే చేశావో ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీవెవరి విషయంలో అయితే ఎదోమీలాగా ప్రవర్తిస్తున్నావో నీకు కూడా అదే చేయబడుతుంది. ఎదోమీలకు అదే చేయబడ్డం మనం చూసాం. దేవుడు ప్రార్థన విన్నాడు, యెహోషాపాత్ ప్రార్థన చేశాడు, ప్రభువా వారి దగ్గర నుంచి మా వాళ్ళు తొలగిపోయారు, కానీ మరి వాళ్ళు నువ్వు మా పట్ల వాళ్ళు చేసింది జ్ఞాపకం చేసుకో. ఈ రోజున మమ్మల్ని మా సొంత ప్రాంతంలో ఉండనీయకుండా మమ్మల్ని తోలివేయడానికి మా మీద వేరే ఎవరో కాదు ప్రభు, మా సహోదరులే. అంటే మనం ఒకసారి ఆలోచన చేస్తే యాక్చువల్ గా యాకోబు మరి ఈ యొక్క ఎదోము లేకపోతే ఇస్రాయేలు ఈ యొక్క ఏషావు సంతతి వారు తర్వాత తిరిగి తన మామ దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటి సమయంలో వీళ్ళిద్దరు కూడా కలుసుకొని ఇద్దరు కలిసి తమ తండ్రిని సమాధి చేసినట్లుగా వీళ్ళిద్దరు కలిసిపోయినట్లుగా కనబడుతుంది. కానీ ఆ ద్వేషం అనేది మాత్రం తర్వాత తరతరాలకి ఏదో మేలుకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే మా తండ్రి యొక్క జ్యేష్ఠత్వాన్ని ఇస్రాయేలీలు ఉండవలసినటువంటి పొజిషన్ లో మేముండవలసిన పొజిషన్ లో ఈ రోజున ఇస్రాయేలీలు ఉన్నారు. ఒకవేళ మా తండ్రే జ్యేష్ఠుడై ఉంటే ఆ ఆశీర్వాదము మాకే వచ్చేది. కాబట్టి మా ఆశీర్వాదాన్ని దొంగిలించి ఈ రోజున వీళ్లు ఆ స్థితిలో ఉన్నారు అనేటువంటి ఒక అసూయని ఒక పగను పెట్టుకుని ఎదోమీలు ఇస్రాయేలీల మీద మరి ప్రవర్తించిన తీరుని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యెరూషలేము మందిరాన్ని పాడు చేసేటువంటి దినాల్లో వీళ్ళు ఏం చేశారంటే బబులోనీయులు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వీళ్ళు ఇంకా మనం చూస్తే ఇంకా ఏమంటారంటే వీళ్ళు పారిపోతూ ఉంటేనంట వాళ్ళు పట్టుకొని ఎదోమీలకు పట్టించారు, సారీ బబులోనీలకు పట్టించారు. మనం ఇదంతా కూడా ఓబద్యా గ్రంథంలో చదువుతాం. అంతేకాదు వాళ్ళు యుద్ధానికి వచ్చి వీళ్ళ మీద వాళ్ళ సొమ్మంతా దోచుకుంటుంటే ఇదే సందని ఎదోమీలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని దోచుకున్నారు. వీళ్ళు తప్పించుకొని పోతూ ఉంటే వాళ్ళకి పట్టించారు. అంతేకాదు అవసరమైతే వీళ్ళు తప్పించుకొని పోతున్నప్పుడు వీళ్ళే మరి ఇస్రాయేలీని చంపివేయడం జరిగింది. సో వీటన్నిటిని చూసినటువంటి దేవుడు యాకోబు సంతతి వారు యెహోషాపాత చేసిన ప్రార్థన, బబులోను మల్లో కూర్చొని వాళ్ళు నిరాశలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుని అప్పుడు ప్రార్థన చేస్తున్నారు, యెహోవా ఏదో మీరు మాకు చేసింది జ్ఞాపకం చేసుకో, శత్రువులు మా మీద యుద్ధానికి వచ్చిన సమయంలో వీళ్ళు కూడా మాకు పగవాళ్ళై ప్రభు వాళ్లతో చేరి మమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారో జ్ఞాపకం చేసుకో. ఈ రోజున మన విషయంలో ఏదో మీల పట్ల చేసినట్లుగా ఎవరన్నా మన గురించి మనల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తే అటువంటి స్థితిలో లేకుండా మనం ఉన్నాం. ఏదో మీలు గర్వాన్ని కలిగి ఉంటున్నారు, గర్విష్ఠులు, యెహోవాకు బహుహేయులు. మనకు తెలియకుండా మనం అనుకోవచ్చు నేనెక్కడ గర్వం ఫీల్ అవుతున్నానని, కానీ మనకు తెలియకుండానే నాలో మనలో ఎక్కడన్నా గర్వం అనేది వస్తుందా? ఇతరులను ఎవరినైనా మనం బలత్కారంగా వాళ్లకు కలిగి ఉన్నటువంటి దాన్ని, వాళ్లకున్న ఉద్యోగ పరిస్థితి కావచ్చు, వాళ్లకున్న ఏదైనా మనం బలత్కారంగా ఆక్రమించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, మనకు తెలియకుండానే మనం ఎన్నోసార్లు మనం చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ సెక్యూరిటీ పొజిషన్ లో వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటారు, కానీ లేదు నాకు ఆ పోస్ట్ కావాలి, నాకు ఆ పొజిషన్ కావాలి అని మనం ఎంతో మంది దగ్గర ఫైర్వీల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. బలత్కారంగా ఎవరికి సంబంధించిన దేన్నైనా మనం ఆక్రమిస్తూ ఉన్నామా? ఇతరుల పట్ల మనం అసూయ కలిగి వాళ్ల పట్ల పగను పెంచుకునేటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నామా? కనికరాన్ని చాలించుకున్నటువంటి వారంగా ఉంటున్నామా? శత్రువు మరి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు పడుతున్న కష్టాలను చూసి మనము తగిన శిక్ష జరిగింది అని సంతోషపడే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఒకవేళ ఇలాంటి పరిస్థితులు మనం ఉంటే దేవుడు ఏదో మీలకు తీర్పు తీర్చిన దేవుడు మన విషయంలో కూడా ఒకనొక దినాన మరి తీర్పు తీర్చేటువంటి పరిస్థితి. మనల్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రభువా, ఏదో మీలకు కలిగిన ఏషావు సంతతికి కలిగిన ఏ లక్షణము కూడా మాలో లేకుండా సహాయం చేయండి ప్రభువా. మాలో గర్వము కాని, మాలో తెలియకుండా ఆ సెక్యూర్డ్ పొజిషన్ లో మాకున్న జ్ఞానాన్ని బట్టి, మాకున్న ఉద్యోగాన్ని బట్టి, మాకున్నటువంటి పరపతిని బట్టి ప్రభువా ఇతరుల కంటే మమ్మల్ని మేము ఎక్కువగా హెచ్చించుకొని గర్వపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయేమో తండ్రి. ఇతరులను చులకనగా చూస్తూ ఉన్నామేమో ప్రభువా, వాళ్ల పట్ల పగని పెంచుకుంటున్నామేమో. ఒకవేళ ఈ రోజున ఎవరైనా మా విషయంలో కూడా ప్రభువా ఏదో మీలు చేసింది జ్ఞాపకం చేసుకో అన్నట్లుగా మా గురించి ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేస్తున్నారేమో, మమ్మల్ని క్షమించండి. అలాగా మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని చేసే పరిస్థితుల్లో మేము ఒకవేళ ఉంటే మమ్మల్ని క్షమించి నా ప్రభువా. నాయన మంచికే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నెహెమ్యా ఏ రకంగా అయితే కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడో ఆ రకంగానే మమ్మల్ని ఇతరులు జ్ఞాపకం చేసుకోవాలి కానీ ప్రభువా ఏదో మీలు చేసినట్లుగా మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకూడదు ప్రభువా. ఈరోజున దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలంలో దేవుడు మనకిచ్చిన హెచ్చరికలను జ్ఞాపకం చేసుకుందామా? మనలో ఏదైనా ఓబద్య ఏదో మీలు కలిగినటువంటి లక్షణాలని మనం కలిగి ఉన్నామా? గర్వము, అహంకారము, ఇటువంటి వాటిని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రభువా. వాటిని మా నుండి తీసివేయండి. ఎవ్వరు కూడా మా గురించి నా ప్రభువా మరి ఏదో మీల విషయంలో చేసినట్లుగా ప్రార్థన చేసే పరిస్థితిలో మేము ఉండకుండా మాకు నీ కృపను దయచేయమని, మాలో ఉన్నటువంటి గర్వాన్ని, మాలో ఉన్నటువంటి తెలియకుండా మాలో ఉన్నటువంటి ఎవరి పట్ల అయినా మేము పగని, ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే లోపల మేము సంతోషించేటువంటి స్వభావాన్ని మాలో ఉంటే ప్రభువా దయతో క్షమించిన ఆయన మమ్మల్ని నీ బిడ్డలుగా జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ కృపకై మాత్రమే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఇతరులు ప్రార్థించే స్థితిలో మేము ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని మరి దేవుని సన్నిధిలో అడుగుతూ, దేవుని క్షమించమని అడుగుతూ, ఏదో మీలేలాగా మేము చేయకుండా నా ప్రభువా మాకు నీ కృపను దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున ఏషావు ఏదో మీల గురించి మీకు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువా మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏదో మీలుగా మాలో కూడా తండ్రి గర్వము కాని, ఇతరులు కష్టపడుతూ ఉన్నప్పుడు మేము సంతోషించే పరిస్థితి వాళ్ళకి జరగాల్సింది జరిగిందని కాని, వాళ్ల పట్ల మేము పగ కరికరము ఎవరినైనా బలత్కారంగా మేము ప్రభువా ఎవరినైనా ఆక్రమించుకునే పరిస్థితుల్లో దేన్నైనా కూడా ప్రభువా ఉండి ఉంటే, ఏదో మీల్ని జ్ఞాపకం చేసుకోమని యెహోషాపాతు యూదా ప్రజలు చేసినట్లుగా ఎవరైనా ఈ రోజున మా గురించి ఈ రకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ప్రభువా వారు మా పట్ల చేసింది జ్ఞాపకం చేసుకోమని ఎవరైనా చేస్తున్నారా ప్రభువా? అటువంటి స్థితిలో మేముంటే మమ్మల్ని క్షమించి నీ కృపయే జ్ఞాపకం చేసుకునే స్థితికి మమ్మల్ని మార్చుమని యేసు పరిశుద్ధమైన నామం బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.
జీవించడానికి